শিবশিবেতি শিবেতি শিবেতি বাম ভব ভবেতি 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 বাম হরা হরেতি 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 বা ভজ মন শিবমেব নিরন্তরম ভজ মন শিবমেব নিরন্তরম শিবায গুরবে নমঃ ত্রিবিষ্ণুরূপায নমঃ শিবায শ্রী গুরুভ্যো নমঃ శివమయమైన సభా సదస్సుకు నమస్సులర్పిస్తూ
శుద్ధమగు చున్న నిజాలయ సీమ రోతగా చేసిన వారు నీ కెరుక సేయక సేయ సమర్థులెవరు ఈ దోషము చెప్పవే కరుణతో మది దుందుడికెల్ల తీరగన్ చెప్పవయ్యా ఎవరు చేశారు ఈ పని అని బాధపడి సరే నీకిష్టమైందని పెట్టుకున్నావు గాని నాకిష్టం కాదయ్యా నా పూజకు విఘ్నం ఇది నీకిష్టం విధి గాని నాకా పాపాత్మ చెప్పినం 10 లక్షలు లేకున్న విడుతు ప్రాణము నీకై కూడుగ్గబట్టి నిలగ్రీవా వాడెవడో చెప్పవయ్యా లేదా ఇక్కడ నుంచి కదలకుండా కూర్చుంటాను నువ్వు వాడెవడో చెప్పే వరకు నేను అన్నం తినను ప్రాణాలు విడిచిపెడతాను ప్రాణంబులు విడుతు నీకై కూడు ఉగ్గబట్టి అన్నం తినకుండా కూర్చొని ప్రాణాలు విడిచిపెడతాను అని తా నూరకై ఉండి ఇంక మౌనంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆమరణ మౌన నిరాహార దీక్ష మొదలుపెట్టాడు అనమాట. ఈ విధంగా ఆయన నిరాహార దీక్ష కూర్చోగానే తారాధిప కళాశిఖామణి అనే బాధ్యత, అది ప్రతివాడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, నమ్మి కొరుచుకున్న వాడికి సమాధానం చెప్పాలి. వెంటనే కనబడి అంటున్నట్ట, ఏం చెప్పనయ్యా నేను, టవటవ పడ్డ నే టిక్కెమ్మది శివగోచర నీకు, ఎందుకల్లా శివగోచర అలా ఆయాసపడిపోతావు, నన్ను చెంచు ఒకడు శృతి వ్యవహారేతర మతమున దవిలి మహాభక్తి గొలువా. అతనికి పాపం వేదం రాదు మంత్రం రాదు, తనకు తోచిన పద్ధతిలో ఆయన ఏదో చేసుకుంటున్నాడు. దయ పుట్టుటయ్యున్నది చూసి దయ పుట్టేసింది అయ్యా, నాకేం చేయమంటావు. ఆ కిరాతని పూజ అంగీకరించినాడా? అంగీకరించాను. ఏ అంత దయ పుట్టేడంత భక్తి అతని దగ్గరుందా నువ్వు అనొచ్చు. ఎంతుందో చూసే సమయం ఇప్పుడు వచ్చింది అన్నాడు వెంటనే. తద్భక్తి నీవును నేడు చూతుగాని నా వెనక దిక్కున కానకుండా అడగియుండుము, తడయక అతడు వచ్చు. నా వెనక్కి దాక్కో, వచ్చేస్తున్నాడు, ఆలస్యం చేయడు. ఆయన సరిగ్గా టంచరిగా వస్తాడు. ఇప్పుడు సమయం అయ్యింది, కాసేపు అక్కడుండు, వస్తున్నాడు చూడన్నాడు. కనబడకుండా దాక్కున్నట్ట వెనకాల. ఈ లోపల ఆయన వచ్చాడు. అన్న మోదించి హరద్విజుండదుగా చెంచ వేళ ఏ తెంచే, వచ్చాడు ఆయన. రావడం రావడం విల్లొక చంక అంప పొది వీపున దొప్పలు కేలుదోయి, రోజు ఉండే వేషమే. దానితో వచ్చి క్రమంగా ఏం చేశాడంటే చేతులు ఖాళీ లేవు నిర్మాల్యం పక్కన తోయడానికి. అందుకే పావన నిర్మాల్యము చెప్పుగాల కొనిపోవంద్రోచి, చెప్పుగాలతో పక్కకు తోసేట. గండూష జీవన శేఖం పునరించి ఆ ఎంగిరి నీళ్ళు అభిషేకం చేసి పత్తిరిడి ఆ వేలాడేసుకు తెచ్చాడు కదా పత్రంతా, అది వేసేసి త్రోవల్గాచి తానేసి కాల్చిన కోలామిష ఖండముల్, ఆ తెచ్చినటువంటి మాంసఖండాలు తనకు భక్ష్యంపంగా అందించిన తినకున్నా, ఇస్తే తినలేదుగా ఎముకో అని అనుమానము పొందే. ఎందుకు తినట్లేదా అని చూసేట. అభవుడంతటిలోలన్ కనుదమ్మి గ్రమ్మి పొటపొట జినిగన్ కన్నీరు శబరు చిత్తంబరయన్. వెంటనే ఆ శివుని కంటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టేట. శబరు చిత్తంబరయన్ అది చూసిన వెంటనే ఆయన కళ్ళ నీళ్లు వచ్చిందో లేదు కానీ ఈయన గుండెలో నెత్తురు చిందిన వేదన పడిపోయాడు. అంటే స్వామికి ఎంత వేదన కలిగితే ఈయనకు మహావేదన కలిగిపోయినట్టు అయిపోయింది. అలా చూస్తూ ఏమైందా నా స్వామికి అనుకుంటుంటే ఆ నీటి ధార పెరిగిపోయిందిట. ఎలా పెరిగిపోయిందంటే ఒక మరి కొక మరి కించిద్వికచారుణ పద్మపత్ర వీధి విగళన్ మకరంద ధారగతి తన ముకులిత నేత్రమున బాష్పములు ఘనమైనన్. అది ఎలా ఉందంటే ఒక పద్మాన్ని నీటి నుంచి తీసి దాని యొక్క కాడ నుంచి పద్మాన్ని చిదిమితే వెంటనే దాని నుంచి ధారగా జలం పడుతుందిట. అలాగా విశాలమైనటువంటి స్వామి నేత్రాల నుంచి అలా నీరు కారుతూ ఉంటే అందునకు తందెనందనుడు అందోళమునుందే, వెంటనే బాధపడిపోయేట. కంటినంటిన నొప్పిన పంది కురుకు కరకుట్లు తినడు, ఇక సందేయమేమిటికి మందు సమకూర్చదగున్. ఎందుకు తినట్లేదంటే పాపం కళ్ళనొప్పితో బాధపడుతున్నాడు గనక తినడం లేదు. కనుక నా స్వామి అన్నం తినకుండా ఊరుకుంటే నేను తట్టుకోలేను, ముందు మందు పెట్టాలి అని ఒక తల్లి పిల్లవాడిని చూసుకున్నట్లుగా ఎన్నడూ లేని హానింపూని వాడిని తరంగున. జీవితంలో ఎప్పుడూ ఇంత వేదన పడలేదు తిన్నాడు, అది ఇక్కడ మరొక విషయం. ఆయన కంట నీరు చూసి అంత వేదన పడ్డాడు. తత్సుఖ సుఖిత్వం అని నారదుడు చెప్పిన భక్తి సూత్రాలకి ఇది పూర్తి వ్యాఖ్యానప్రాయమైన ఉదాహరణప్రాయమైన సన్నివేశం. స్వామి సుఖంలోనే సుఖాన్ని వెతుక్కునేవాడు భక్తుడు, అంతేగాని తద్వారా తనకొచ్చే సుఖం చూసుకుని స్వామి ఉనికిని అప్పుడు విశ్వసిస్తాననేవాడు వ్యాపారి. భక్తి అనేటటువంటి వాడు మాత్రం ఈ విధమైన చింతనతో ఉంటాడు. అందువల్లనే అంతరంగంబున తరంగంబులైన దుఃఖంబున కరంగుచు, హృదయంలో దుఃఖం పొంగుకొస్తూ ఉంటే వైద్యం చేసేట, ఎన్ని రకాల వైద్యాలు చేసేట చూడండి. కోక పొట్లం బావి కొననూదియొచ్చు కవనోష్ణ కలభ భాగమున కాచి నెత్తి తంగేడాకు మెత్తి తద్రసమిడి. కోక పొట్లంబు, కోక అంటే పైన కట్టుకున్న వస్త్రం, దాన్ని పొట్లం చేసేట, అంటే గుండ్రంగా చేసి ఉప్పును ఊది పెట్టేట కంటి మీద. ఆ తర్వాత అరచేతిని ఇలాగా రాసి అది పెట్టాడు. ఇందుమౌళి కన్ను తుడబిడి నెత్తురు కారుటయ్యను, నీరు కారడం మాని నెత్తురు కారడం మొదలుపెట్టిందిట. ఈ విధంగా మాటి మాటికి చేసిన మందులెల్ల చెల్లబో, వెళ్ళి కలిసిన చింతపండు నీట వ్రాసిన వ్రాలునై నెరయ వరదబోవుగాకేమి నెత్తురు పుట్టనేల. అయ్యో ఎన్ని వైద్యాలు వృధా అయిపోయాయే, చెరువులో లేదా నదిలో చింతపండు విసిగినట్లుగా వృధా అయిపోయింది, నీటి మీద సంతకం పెట్టినట్లుగా వృధా అయిపోయే అని బాధపడి ఏమి చేయాలో ఆలోచిస్తున్నట్ట కళ్ళు మూసుకుని. అప్పుడు వాళ్ళు ఊరు వాళ్ళు అనుకునే మాట గుర్తొచ్చింది, వేకి వెచ్చయ్యిన వెచ్చని మందులగా అదే మాను, వేడికి వేడే మందు అనే సామెత గుర్తుకొచ్చిందిట. ఉష్ణం ఉష్ణేన శీతలం అనే మాట ఉంది మనకు వైద్య శాస్త్రంలో, ఆ మాట జానపదులైతే వేడికి వేడే మందు అంటారేమో, అందుకే వేకి వెచ్చయ్యిన వెచ్చని మందులగాదే మాను ఆ సూత్రం బట్టి అప్లై చేసుకున్నట్ట. అట్లు కంటికింక కంటి కంటే మందు కలది ముక్కంటికి కంటిని అనుకున్నట్ట. ఈ కంటికి కన్ను కన్నా మందుందా కనుక్కున్నాను అనుకున్నట్ట. ఆ సూత్రం ఇక్కడ అప్లై చేసుకున్నాడు. ఎప్పుడైతే మందు దొరికిందో వెంటనే పెట్టేయాలి. కన్ను పెడదామనగానే ఎవరు కన్ను పెడదామా అని ఆలోచన రాలేదు అతనికి, అది విశేషం. వెంటనే ఆయనకి స్వామికి కన్ను పెట్టాలి అని అనిపించిన వెంటనే సంశయించలేదుట, అది అక్కడ ముఖ్యం. వెంటనే ఏం చేశారంటే, ప్రాణము పోవును నువ్వు భంగమునందుననాక తుణికాబాణము జిర్రునందిగిచి ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి. ఎంత చక్కగా చూపిస్తున్నాడు చూడండి, ప్రాణము పోవునో తనువు భంగమునందుననాక. ఈ కన్ను తీసిస్తే ప్రాణం పోతుందేమో, లేక వికలాంగుణ్ణి అయిపోతానేమో, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు గనక అది తీసేస్తే ఏమో, ఈ ఆలోచన ఇసుమంత కూడా రాలేదుట. రాకుండా ఏం చేశాడంటే, తూణికాబాణము జిర్రునందిగిచి, క్షణం ఆలస్యం చేయకుండా అమ్ములు పొదులోంచి బాణాన్ని చాలా వేగంగా తీసేట. భల్ల ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి. అసలే మంచి దృఢకాయుడైనటువంటి యువకుడు గనక ఎర్రని జీరలున్న విశాల నేత్రాలు ఆ తిన్నడివి. అందువల్లనే భల్ల ముఖాగ్రము ఆ బాణము యొక్క కొనని రక్త పద్మ దృక్కోణము చేర్చి, ఆ కంటి కొన దగ్గర చేర్చి ఒక గుడ్డు వడింపెకలించి, ఆ గుడ్డిని పెకలించి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంఠనమర్చనంతటన్, రక్తం కారుతున్నటువంటి ఆ శివుడి కంటి మీద పెట్టాడు. పెట్టిన వెంటనే ఆ కన్ను చాలా అందంగా ప్రకాశించిందిట. ఎందుకంటే మున్నిటి కంటి కంటె కడుమోహనమై తన కన్ను వచ్చిన మన్నన చూచి మెచ్చక, ఉమాపతి రెండవ కంట శోణిత క్లిన్నత చూపినన్. ఏదో మొదటి కన్ను కన్నా అందంగా ఉంది, వచ్చింది కదా అని ఆనందించకుండా రెండో కంటి నుంచి రక్తం చూపించట, అంటే బాగుంది కదా అని. ఇది చూపించిన వెంటనే నగిపులిందుడు నవ్వుకున్నట్టు ఈయన. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయింది మొదటిది, మొదట కన్ను పెట్టిన వెంటనే సఫలమైంది, కనుక రెండో కన్నుకు వచ్చినా పర్వాలేదని సిద్ధపడి, నీ కృపచేత కన్న మందున్నది, స్వామి నీ దయ వల్ల మందు దొరికిపోయింది బాధలేదు, దీనికి వెరవ భయపడినయ్యా అనుకుని మందు పెట్టేయడానికి సిద్ధపడ్డాడు. కానీ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, ఒక్కటి నా వ్రతం ఇంక శంకర అయ్యో అని భయపడ్డాట. ఏమిటంటే రెండో కంటి నుంచి ఎప్పుడైతే నొత్తి వచ్చిందో వెంటనే ఇచ్చేయిపోయాను, కానీ నాకున్నవి రెండు కళ్ళు నీకున్నవి మూడు కళ్ళు, ఇప్పుడు ఈ రెండో కన్ను కూడా ఇచ్చిస్తే ఆ మూడవ కంటి నుండి నిద్ర వస్తే నేనేం చేసేది. ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నాడు చూడండి, ఒక కంటికి కన్ను పెట్టగానే రెండవ కన్ను నిద్ర వచ్చింది, మరి రెండో కన్ను పెట్టేస్తాను, కానీ మూడో కన్ను వస్తే ఏం చేసేది. అది ఇక్కడ చాలా గమనించవలసిన విషయం. కానీ ఎంత తెలివైన వాడంటే వెంటనే మళ్ళీ దానికి ముందు రెడీ చేసుకున్నాడు, మాకు మూడో కన్ను ఉందయ్యా అన్నాడు. మూడో కన్ను లేదు, ఇప్పుడు ఈ కథ చెప్తూ ఉంటే మన కళ్ళ ముందు దృశ్యం కనబడుతుంది కదా, ఎవరు చూస్తున్నారు ఇదంతా, మనోదృష్టి. దీనికి మూలమేమిటి అది చెప్తున్నాడు ఇక్కడ. అంత విశేషం చూడండి, లాలాట లోచనంబున కిలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తు అది అన్నాడు ఇక్కడ స్వామి. నీ మూడో కట్టగానే నెత్తురొస్తే మనోదృష్టి ఉండడానికి కారణం ప్రాణం. ఇంతకన్నా అంతర్ముఖ జ్ఞానం అంటే ఇంకేం కావాలి? అంతర్ముఖ జ్ఞానం ఉన్నటువంటి వాడు అది విశేషం. స్వామి, నీ మూడో కంటే నెత్తురొస్తే మనోదృష్టికి కూడా మూలమైన ప్రాణాలు ఇచ్చేస్తానయ్యా, ఇంకేముంది నా దగ్గర అని మూడో కంటికి మందు సిద్ధం చేసుకుని రెండో కంటికి మందు వెయ్యబోతున్నాడు. అయితే ఈ రెండో కన్ను తీసి పెట్టబోయేటప్పుడు నీ కన్ను నాకు కనబడాలి కదా, లేకపోతే తీసుకెళ్ళి ఇంకెక్కడైనా పెడతానేమో. అందువల్ల నీ కన్ను నాకు కనబడాలి అని చెప్పి చెప్పుకాల నిటలాక్షుని కన్గొన తన్ని పెట్టి చెప్పుకాలు గుర్తు కోసం పెట్టుకున్నట్ట రక్తం కారుతున్న కన్ను దగ్గర. సునిశిత బాణంబున తన రెండవ కనుగుడ్డు పెకలింపక బూనుడును. రెండవ కనుగుడ్డు తీద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, సదయుండై కన్ను దివ్యబూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగా. లోపల నుంచి వచ్చేట వెంటనే శివుడు ఎంత వేగంగా వచ్చాడంటే, ఈయన కన్ను తీద్దామని ఎంత వేగం ఉన్నాడో ఆ వేగాన్ని మించిన వేగంతో శివుడు వచ్చేట. భక్తుడి వేగం కన్నా భగవంతుడి వేగం ఎక్కువ. ఈయన తనని సమర్పించుకోవడానికి ఆపాటి వేగం చూపిస్తే సమర్పించుకున్న వాడిని అనుగ్రహించడానికి స్వామి వేగం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, ఒక్క అడుగు నువ్వు ఆయన వైపు వెయ్యి, 10 అడుగులు నీ వైపు ఆయన వస్తాడని. స్వామి వేగం అంత ఎక్కువ. అందుకే కన్ను దివ్య భూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగా ఖండపరశువు అసుగంబు చేత అంటంగ పట్టుక నిలువు నిలువు మనుడు ఎలుగుతోడ. వస్తూనే వచ్చి ఆగవయ్యా అంటే ఆలస్యం అవుతుంది, అది కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే వస్తూనే బాణం చేత్తో పట్టుకుని ఆగవయ్యా ఆగన్నట్ట. అంటే మాట చేత ఒక్కసారి చూపించాడు, ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ఆగవయ్యా అన్నట్ట. ఒక చేత్తో బాణాన్ని పట్టుకున్నాడు, ఇంకొక చేత్తో ఎవరిని పట్టుకున్నాడు? వచ్చిన వాడు ఎవడు? ఆ లింగం నుంచి వచ్చినవాడు. ఆ వచ్చినవాడు ఒక్కడూ రాడు, ఆయన ఒక్కడిని వెళ్ళనివ్వరు ఎవరు. ఆయన ఒక్కడు బయలుదేరుతా వెంట చాలా బయలుదేరుతారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరంటే, హరి అరవింద సూతి ముని లష్ట దిశాపతులాదిగా వియచ్చరు ఇరువంకలంగొలువ సత్వరతన్ నిజలింగ నిర్మలాంతరమున నుండి సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన తిన్ననికి ప్రసన్నుడై. ఆ వచ్చినవాడు ఎలా వచ్చాడంటే, ఒక చేత్తో భక్తుడు చేతిలో ఉన్న బాణాన్ని పట్టుకుని ఆపాడు, ఇంకొక చేత్తో ఆ చేతి చిటికిన వేలుతో సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవరేలుట, అంటే హిమవత్ పర్వత రాజపుత్రి అయినటువంటి గౌరమ్మ యొక్క ఎడమ చేతి చిటికిన వేలుని పట్టుకున్నట్ట, పట్టుకుని వచ్చేట. అంటే అమ్మని ఒక చేత్తో పట్టుకుని భక్తుడిని మరొక చేత్తో, భక్తుడి బాణాన్ని మరొక చేత్తో పట్టుకొస్తున్న ఆ శివుని వెనక హరి అరవింద సూతి మునులు అష్టదిశాపతులు ఆదిగా వియచ్చరుడు సర్వ దేవతా కోటి ఆయన వెంటే వచ్చిందిట. అలాగా దివ్య లింగం నుంచి ఆవిర్భవించాడు ఆ పరమాత్మ. ఆవిర్భవించి అలా పట్టుకునే శివగోచర ఈ భక్తుని అవిరలతర భక్తి మహిమ అజ్యంతంబున్ కంటివి కదా, సద్భక్తుండితడవు కదా నీ మనసు వచ్చునా ఇకపై. ఇప్పుడేమంటావు, భక్తుడు భక్తినంతా చూసావు కదా, ఒప్పుకుంటావా నేను అనుగ్రహించడంలో తప్పేం చేయలేదు కదా అంటున్నట్ట. దరహాసము నెరపుచ్చు అంటున్నప్పుడు చిన్న నవ్వు ఆయన పెదవుడి మీద ఉందిట. తన పరిసరమున కాటవికుని బ్రాహ్మణ భక్తున్ కరుణం పిల్చుక, ఇద్దరిని పిలుచుకొచ్చేట దగ్గరికి. నీకే వరమింపన వారు కృతివాసునితోడన్, నీకేం కావాలయ్యా అని అడిగారు ఇద్దరిని. అడిగితే వాళ్ళు అన్నారు, నిన్ను చూశాం, నిన్ను చూసాక మాకు అర్థమైంది ఏమిటి, మీ పూర్ణంబగు దివ్య తేజము జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపే. ఈ ఒక్క వాక్యం చాలా దివ్యమైనటువంటి వాక్యం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మాట చాలామంది ఎద్దేవా చేసేటువంటి ద్వైత భ్రాంతి కలిగినటువంటి అజ్ఞాన పూరితులు మనకు కనబడుతూ ఉంటారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? బ్రహ్మసత్యం తర్వాత అర్థమవుతుంది. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని గురువుగారు చెప్పిన వాక్యం అన్నదే, అది బ్రహ్మము సత్యము అనే అనుభవానికి వచ్చినప్పుడు జగత్తు మిథ్య అని తెలుస్తుంది. అది అనుభవం రాకుండా మిథ్యాత్మకమైన జగత్తులోనే తిరుగుతున్నవాడు జగత్తే సత్యం అనుకుంటాడు. కనుక నీ యొక్క పూర్ణ తేజం ఎప్పుడు కనబడిందో అప్పుడు అర్థమయ్యిందయ్యా. జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపే భక్తుడికి జగత్తెప్పుడూ మిథ్యే. సత్యం ఏదంటే మిథ్యా జగద్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి, మిథ్యా జగత్తుని అధిష్ఠించి ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యమే సత్యం అనే స్పృహ ఎప్పుడు కలిగింది? సాక్షాత్కారం తర్వాత కలిగింది. నువ్వు వచ్చి నీ పూర్ణ తేజాన్ని చూపించి కనబడగానే అప్పుడు మాకు నిజంగా తెలిసిపోయిందయ్యా, జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపి మమ్ము పొదువన్. ఇంత పూర్ణ తేజం సత్యమైనది కనబడుతూ ఉంటే ఇంకొకటి వరమని మేము ఎలా అనుకుంటాం స్వామి? ఇంకా ఏది కోరుకున్నా అది మిథ్యకి సంబంధించింది. నిత్యం ఎదురుగా ఉన్నప్పుడు మిథ్య నాకెందుకయ్యా అని అడుగుతున్నాడు. చాంచల్య దూరంబులై చూపు చిత్తము మిన్నకున్నయవి. నిన్ను చూసిన వెంటనే నా చూపు చిత్తము ఈ రెండూ కూడా ఆగిపోయాయి. అచ్చోబాస దేహంబుపై తీపు చీకటి. ఎప్పుడైతే చూపు చిత్తం ఆగిపోయాయో దేహం మీద తీపు చీకటి పోయాయి అన్నాడు. అంటే బ్రతుకు తీపి, అజ్ఞాన అంధకారం ఈ రెండు పోయాయి మాకు. ఎందుకంటే మనస్సు మాట వెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ శరీర వ్యామోహము, అటు తర్వాత అజ్ఞానము, ఈ రెండు పోతాయిట. అందుకే దేహంబుపై తీపున్ చీకటి. నిజంగా ధూర్జటి మహాయోగీశ్వరుడు గొప్ప వేదాంతి, అందువల్ల ఈ మాటలు వాడాడు. తీపు చీకటి అంటే బ్రతుకు తీపి అంటే దేహభ్రాంతి కలవాడికే బ్రతుకు తీపి ఉంటుంది. దేహభ్రాంతి లేనటువంటి వాడికి దీని మీద తీపి ఉండదు, చీకటి ఉండదు. చీకటి అంటే అజ్ఞానం, ఈ అవిద్య, ఈ రెండూ పోతాయ్యా. ఎందుకంటే చూపు చిత్తం మిన్నకుంది. ఎవరి మనస్సు మాట అణిగిపోతుందో అది అణిగే వరకు ఈ గొడవ తప్పదు. అది ఎక్కడ అణుగుతుంది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనసు మాట చేరనటువంటి పరబ్రహ్మ తేజము ఎదురుగా సాక్షాత్కరించిన తర్వాత ఇవి మిన్నకున్నాయి, సత్యం తెలిసింది. కనుక జగములు అంతరాత్మయును సాక్షియు నీవనుచున్ నిజంబుగా నిగమములాడగా ఇవియు నేడితరంబుగా మాకు అభిప్సితంబగు వరమెట్లు వేయడగలమయ్యా. జగత్తంతా నువ్వే అని తెలిసాక మేము నిన్నే కోరుకుంటున్నాం, ఇంకేమిటి అడుగుతాం? భవన్మయమైన పూర్ణ చిద్గగనములో మమం కలిపి క్రమ్మర పుట్టెడు బాధమంతవే. స్వామి, నీ యొక్క చిన్మయమైన ఆకాశంలో చిద్గగనము, ఆ చిదంబరంలో మమ్మల్ని కలుపుకోవయ్యా. మళ్ళీ పుట్టకుండా చెయ్యు, అది చిదంబరం, అది రహస్యం, అది అది రహస్యం. రహస్యం అంటే మామూలు కంటికి కనబడేది కానీ కూడా. కనుక ఎస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాహ. ఎప్పుడైతే పరమశివ చైతన్యం కనబడిందో అది జ్ఞానం. ఆ జ్ఞానాగ్నిలో మా అజ్ఞానం దగ్ధమైపోయింది. దగ్ధమయ్యేకి ఇక మాకు సంకల్పాలు ఏంటయ్యా? తన్మే మన శివ సంకల్పమస్తు. ఇంకా జీవ సంకల్పం లేదు, శివ సంకల్పమే. నీ సంకల్పమే సంకల్పమయ్యా. మా తలంపులు తలంపులు కావు, మీ తలపు కన్నా అధికమే మా తలపిట్లు అడుగనేల. మము మీ చిత్తం బేతరుగున వెలుగందుడు ఆ తెరుగున ఉండజేయుమదిగాక శివా అని శైవద్విజుడు కిరాతుడును సాష్టాంగ ప్రణామంబులు చేసి అన్నారట. ఆనందామృత వారి నిధానంబున మనము మగ్నతనుందే. స్వామి, నిన్ను చూసిన వెంటనే ఆ శివానంద సముద్రంలో మునిగిపోయామయ్యా మేము. వరం భీమవలన తాదాత్మ్యంబు ఓ నిరుపాధిక దయా సముజ్వల జీవే. ఆ మహానంద సముద్రంలో విలీనమైపోయాం కదా, ఇంకా కరిగిపోయి దాని అదే మేము ఉండిపోయేటట్లుగా అనుగ్రహించి చాలు అని ఆ శివానంద సముద్రంలో ఏకమైపోవాలని అడిగట. వెంటనే స్వామి తద్విమల తేజోధ్యాన నిర్మగ్న భావనులయ్యుండ. అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే తద్విమల తేజోధ్యాన నిర్మగ్న భావనలు. వాళ్ళ భావన నిర్మలమైన శివతేజంతో మగ్నమైపోయిందిట. అటువంటి వారిని ప్రపంచ బుద్ధి మొగుడన్ వర్తింపగానీక వారిని అనంతంబగు ఆత్మరూపమున కూర్చెన్ తీర్చబంధంబులన్. అనంతమై దివ్యమై సర్వవ్యాపకమైన తన తేజోమయాకృతిలో లీనం చేసుకున్నాడు. దేవతలందరూ కుసుమ వృష్టి కురిపించారు ఆ పరమాత్మ మీద. ఈ విధంగా ఉభయులకి కూడా కైవల్యాన్ని ఇచ్చాడు స్వామి. ఇతడి భక్తి మార్గం ఇతడిది, అతడి భక్తి మార్గం అతడిది, ఇద్దరిలో ఉన్నది సర్వసమర్పణాభావం. ఈ శివార్పణ భావం చేత ఇరువురు ముక్తులయ్యారు. అందుకే తిన్నడు కన్నప్ప అయ్యాడు. ఉపమన్యువైతే తిన్నడికి పెట్టిన పేరు ధీరుడు అని చెప్తాడు ఆయన. ధీరుడు, తిన్నడు, కన్నప్ప, ఈ మూడు పేర్లు గమనించండి. కన్నప్ప కథ విన్నాం, బాగుంది అనుకున్నాం, కానీ మనం ఏంటి ఇక్కడ అనేది తెలుసుకోవాలి. మన దృష్టి అంతా దైవానికి సమర్పించాలి అనేటువంటిది తిన్నడి వద్ద నేర్చుకోవాల్సినటువంటిది. ఫస్ట్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసినటువంటి వాడు కన్నప్పే, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విశేషం ఏమిటి అంటే దృష్టిని శివార్పణం చేయాలి. సృష్టి నుంచి దృష్టిని మరల్చి సృష్టికర్త వైపు తిప్పాలి. అదే కన్నప్ప, కన్నుని అప్పగించిన వాడు కన్నప్ప. మన కన్ను ఆ పరమేశ్వరుడికి అప్పగించాలి, అంటే మన చూపు అంతా శివుడికి అర్పించాలి అని ఒకటి, తిన్నడు అంటే సూటిగా ఉండేవాడని ఒకటి, ధీరుడు అంటే కష్ట నష్టాలకి లాభాలాభాలకి చలించని స్థిరతకి ధీరత అని పేరు. కనుక భక్తికి ఉండవలసినది తిన్న నిధనము, ధీరత్వము, కన్నప్పగింత అనే మూడు లక్షణాలు ఉండాలి. ఆ మూడు లక్షణాల కలిపితే భక్తి, ఆ భక్తే తిన్నడు. కనుక తిన్నడు కన్నప్ప ఒక దివ్య భక్త కదా, సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం భక్తులం అవ్వాలంటే తెచ్చుకోవలసిన లక్షణాలు ఇవి. కనుకనే పరమ భక్తాచార్యుడు ఎవరయ్యా అంటే తిన్నడు అంటారు శివానందలో ఆదిశంకరుడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే అన్న రాజశంకరుడు. భక్తి అంత గొప్పదయ్యా, దేన్నైనా దేనిగానే మార్చేయగలదు భక్తి అన్నాడు. లేకపోతే రోడ్డులన్నీ తిరిగొచ్చినటువంటి పాదుకులు చెప్పుల్నేమో నీ ఒంటి మీద నిర్మాల్యం తుడిచే కుంచెలా మార్చేసేయి. అంతేకాదు గండూషాంబునిషేచనం ఎంగిలి నీటిని దివ్య రుద్రాభిషేక జలములుగా మార్చివేశాయి. కించిత్ భక్షిత మాంసశేష కబలం సగం కొరికి ఇచ్చినటువంటి మాంసపు ముక్కల్ని నవ్యోపహారాయతే మహానైవేద్యాలు చేసేసాయి. భక్తి కిమ్న కరోత్యహో, భక్తి ఏమి చెయ్యదయ్యా, ఒక బోయివాణ్ణి భక్తావతంసుణ్ణి చేసేసాయి అన్నారు. అది విశేషం. ఆ విధంగా ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం వనత్యకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు దుర్జటి మహాకవి. అందుకే ఉండవలసిన భక్తి ఏమిటంటే నిన్ను నమ్మిన రీతి నమ్మ నురులన్ నీకన్న నాకెన్నలే రన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు. ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తెల్చెదు కదో శ్రీకాళహస్తీశ్వరా అని అంటారు దుర్జటి మహాకవి.
భక్తి అనేది ఎలా ఉండాలి అనడానికి ఉదాహరణ చెప్పుకున్నాం. అది తిన్నగా ఉండాలి, కన్నప్పగింతగా ఉండాలి, ధీరత్వం కలిగి ఉండాలి అని. తిన్నగా ఉండాలి అంటే సూటిగా ఏకాగ్రంగా శ్రద్ధ కలిగి ఉండడం, కన్నప్పగింత అంటే దృష్టిని భగవంతుడిపై సమర్పించడమే కన్నప్పగింత. పైగా ధీరత్వము, ధీరత్వం అంటే సుఖదుఖాలకు చలించనటువంటిది, భౌతికమైన విషయాలు కదిలిపోకుండా ఉండగలిగేటువంటి నిశ్చలమైనటువంటి స్థిరత్వం ఏదైతే ఉందో అది ధీరత్వం. ఈ మూడు పేర్లే కన్నప్పకు ఉన్నటువంటి పేర్లు, తిన్నడు, కన్నప్ప, ధీరుడు అనేటువంటివి. ఇదే భక్తికి ఉండవలసిన లక్షణం అని చెప్పుకున్నాం. శివుని చూసిన వెంటనే ఇంకో లోకాన్నే విస్మరించి లోకం గురించిన ఆలోచనే లేకుండా శివుని చింత తప్ప మరి ఏదీ లేకుండా శివుని చూసిన ఏడవ రోజుకే శివకైవల్యం పొందినటువంటి వాడు కన్నప్ప. అటువంటి విశేషమైనటువంటి భక్తి యొక్క సాకారాన్ని నిన్న చెప్పుకున్న తర్వాత శివకారుణ్యాన్ని ప్రకటించేటువంటి ఈ లీలల్లో మరో దివ్యలీలని మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పేటటువంటిది, శివకారుణ్య ప్రకాశాన్ని అవగతం చేసేటటువంటి ఒక లీలని చెప్పుకోబోతున్నాం. అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చి అనేక విధములు ఈ దక్షిణాపథాన్ని సంస్కరింపజేశారు. వైదిక సంస్కృతిని ఈ దక్షిణాపథంలో సుప్రతిష్ఠితం చేసిన మహర్షుల్లో అగస్త్య మహర్షి ఒకడు. ప్రాతస్మరణీయుడు, అందరూ కూడా ఉదయాన్నే తలంచుకోవలసిన మహర్షుల్లో అగస్త్య మహర్షి ప్రథమ స్థానంలో ఉంటారు. అటువంటి మహాత్ముడైన అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చి మలయపర్వత ప్రాంతం వద్ద శివోపాసనతో ద్రవిడ శబ్దశాస్త్రాన్ని రచించేట. ఆయన ద్రవిడ భాషకు అవసరమైన శబ్దశాస్త్రాన్ని రచించి దానికి నిఘంటువు, అలంకారములు, ఇతర కావ్య లక్షణములు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక శంఖ ఫలకాన్ని తయారు చేశాడు ఆయన. ఈ శంఖ ఫలకాన్ని తీసుకువెళ్ళి పాండ్యరాజుకి కానుగ్గా ఇచ్చాట. అది ఏనాడిచ్చాడో అది. ఇవ్వడమే కాక ఈ శంఖ ఫలకం నీ యొక్క రాజభవనంలో ఉండగా ఈ ఫలకాన్ని ఆధారం చేసుకుని నువ్వు పెట్టిన సాహిత్య పీఠంలో మహాత్ములైన కవులందరూ కూర్చుని ఉంటారు, పండితులందరూ ఉంటారు, నీ యొక్క దేశంలో అక్షర సంపద, భాషా సంపద వర్ధిల్లుతుంది అని చెప్పారు. అంటే ఏ దేశంలో భాషా సంపద, విద్యా సంపద వర్ధిల్లుతుందో ఆ దేశానికి సాంస్కృతిక బలం బాగా ఉంటుంది. అందువల్లనే అగస్త్య మహర్షి ప్రసాదం చేత తమిళనాట విస్తృతమైనటువంటి సంస్కృతి విలసిల్లింది. దానికి కారణం ఈ శంఖ ఫలకం పాండ్యరాజు యొక్క ఆస్థానంలో ప్రతిష్ఠింపబడ్డం. ఇలా ఉండగా చాలా కాలం గడిచిపోయిందిట. అనేక మంది పాండ్యరాజులు మారారు, పరంపర మారింది, క్రమంగా అనేక వందల సంవత్సరాలు గడిచిపోయింది. అటు తర్వాత ఒక పాండ్యరాజు పాలన చేస్తూ ఉండగా ఆర్ పాండ్యరాజు కాలంలో కూడా అద్భుతమైనటువంటి కవిశ్రేష్ఠులు, పండితులు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవారు. ఒకవైపు రాజ్యపాలన విషయంలో ఎంత వైదుష్యము నైపుణ్యము అవసరమో, ప్రపంచాన్ని సంస్కృతికంగా అభివృద్ధికి తేవడం అంతే అవసరం. దానివల్ల జాతి యొక్క నాగరికత అభివృద్ధి చెందుతుంది. అందువల్లనే పాలకులు కళల్ని ప్రోత్సహించడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా కనబడుతుంది మనకి. ప్రత్యేకించి దక్షిణాపథంలో ఈ పాండ్యరాజు మొదలైనటువంటి వారు, అటు తర్వాత వచ్చిన కృష్ణదేవరాయలు, చోళరాజులు, నాయకరాజులు వీరందరూ కూడా ఈ విధంగా పాలన చేసిన వాళ్ళే. ఇప్పుడు పాండ్యరాజు యొక్క పాలనలో ఈ విధంగా 12 మంది మహాకవులు ఆ పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారట. ఆ సమయంలో ఒకసారి ఆ నగరానికి ఒక భయంకరమైన కరువు వచ్చింది. పాండ్యరాజు పాలించే ఆ రాజ్య భాగమంతా భయంకరమైన కరువు. అది గ్రహగతుల యొక్క పరిస్థితి. శని మీనములో సంచరిస్తున్నటువంటి సమయంలో ఒక జీమూతం, ఒక ధూమకేతువు కనబడిందిట. ఆ ధూమకేతువు అరిష్టాన్ని సూచించింది. అక్కడ నుంచి కరువు వచ్చి భయంకరమైన కరువు, అనావృష్టి, దానితో అనేకములైన అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామవాసులందరూ అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ రాజ్యంలో ఒక గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివుణ్ణి ఆరాధించేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు నిత్యము తనకు లభ్యమైనంతలో కష్టపడి ఏదో ఆ స్వామికి లేదనకుండా భోగానికి పూజకి లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. కానీ కరువు భయంకరంగా పెరిగిపోవడంతో తన భుక్తి మాట అటుంచి స్వామికి నివేదన చేయడానికి కూడా లేదుట ఆహారం. అందరూ వలసపోతూ ఉన్నారు, ఊళ్ళు విడిచిపోతున్నారు ఎక్కడెక్కడికో. ఇంకా ఈయన కూడా చేసేదేమీ లేక ఏమి చేయడమా అని ఆలోచించాడు. ఇప్పుడు ఊరు విడిచి వెళ్తే స్వామి గత ఏంటి? స్వామికి గత ఏమిటి? అందరికీ గతినిచ్చేవాడు ఆయన. అయినప్పటికీ కూడా చాలా బాధపడ్డాట స్వామిని వదిలి వెళ్ళడం ఇలాగా. చివరికి స్వామికి ఏమీ పెట్టలేని స్థితిలో ఇక్కడ బ్రతికి ఉండడం ఇంకా వేదనగా భావించాడు. అది విశేషం. ఇక్కడ తనకు లేకపోవడం కాదు, స్వామికి ఏమీ లేకపోవడం అనే దాన్ని భరించలేకపోయాడు. దానితో స్వామి ఇప్పుడు ఏం చెయ్యాలి, నిన్ను ఎలా పోషించాలి, నీకు ఎలాగయ్యా నిత్య నివేదనలవి జరపాలి అని వేదన పడితే ఆ శంకరుడు ప్రసన్నుడై ఆయనకు ఒక కవిత రాసి ఇచ్చాడు.